యిర్మీయా మూడవ అధ్యాయం. ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపివేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది. అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా. నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు, అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. నీ తలెత్తి చెట్లు లేని కొండ ప్రదేశాలను చూడు. మనుషులు నీతో వ్యభిచారం చేయని స్థలం ఏదైనా ఉందా? ఎడారి దారిలో సంచార జాతివాడు కాచుకుని ఉన్నట్టు నువ్వు వారి కోసం దారి పక్కన కూర్చుని ఎదురు చూశావు. నీ వ్యభిచారంతో, నీ దుష్ట ప్రవర్తనతో నువ్వు దేశాన్ని అపవిత్రం చేశావు. కాబట్టి వానలు కురవడం లేదు, కడవరి వర్షం ఆగిపోయింది. అయినా నువ్వు కులట మొహం వేసుకుని సిగ్గుపడడం లేదు. అయినా ఇప్పుడు నువ్వు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు దగ్గర స్నేహితుడివి అని నాకు మొర్ర పెడుతున్నావు. నువ్వు ఎల్లప్పుడూ కోపిస్తావా? ఇక నీ ఆగ్రహం మానవా అని అంటూనే నువ్వు చెయ్యాలనుకున్న దుష్కార్యాలు చేస్తూనే ఉన్నావు. యెషయారాజు పాలన సమయంలో యెహోవా నాకిలా చెప్పాడు. ఇశ్రాయేలు ఎంత అపనమ్మకం చూపిందో చూసావా? ఆమె ఎత్తైన ప్రతి కొండ మీదకి, పచ్చని ప్రతి చెట్టు కిందకి వెళ్ళి అక్కడ వ్యభిచారం చేస్తున్నది. ఆమె వాటన్నిటినీ చేసినా ఆమెను నా దగ్గరికి తిరిగి రమ్మన్నాను, కాని ఆమె రాలేదు. ద్రోహి అయిన ఆమె సోదరి అయిన యూదా దాన్ని చూసింది. ఇశ్రాయేలు వ్యభిచారం చేసినందుకే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకులిచ్చి పంపేశాను. విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా దాన్ని చూసి ఆమె కూడా భయం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉంది. రాళ్లతో, మొద్దులతో విగ్రహాలను చేసుకుని ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశాన్ని అపవిత్రపరిచింది. ఇంత జరిగినా విశ్వాసఘాతకురాలైన ఆమె సోదరి యూదా పైపైనే గాని తన పూర్ణ హృదయముతో నా దగ్గరికి రావడం లేదు. కాబట్టి యూదా చేసిన ద్రోహం చూస్తే దానికంటే ఇశ్రాయేలే కొంచెం మంచిది అనిపిస్తున్నది. నువ్వు వెళ్ళి ఉత్తరము వైపుకు ఇలా ప్రకటించు, విశ్వాసం లేని ఇశ్రాయేలూ, తిరిగిరా. మీ మీద నేను కోపపడను. నేను దయగలవాణ్ణి కాబట్టి శాశ్వతంగా కోపించేవాణ్ణి కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ నా మాట తోసిపుచ్చి ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో వ్యభిచరించావు. నువ్వు నీ దోషాన్ని ఒప్పుకోవాలి. ఇదే యెహోవా వాక్కు. చెడిపోయిన పిల్లలారా, తిరిగి రండి. నేను మీ యజమానిని. ఇదే యెహోవా వాక్కు. ఒక్కొక్క ఊరిలో నుండి ఒకణ్ణి, ఒక్కొక్క వంశంలో నుండి ఇద్దరిని సీయోనుకు తీసుకొస్తాను. నాకిష్టమైన కాపరులను మీపైన నియమిస్తాను. వారు జ్ఞానముతో, వివేకంతో మిమ్మల్ని పాలిస్తారు. ఆ రోజుల్లో మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరిస్తూ ఉన్నప్పుడు ప్రజలు యెహోవా నిబంధన మందసం గురించి మాట్లాడరు. అది వారి మనస్సుకు తట్టదు. దాన్ని జ్ఞాపకం చేసుకోరు. అది లేనందుకు బాధపడరు. ఇక ముందు దాన్ని తయారు చెయ్యరు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలంలో యెరూషలేమును యెహోవా సింహాసనం అంటారు. అన్యజాతులు వారి చెడ్డ హృదయాలను అనుసరించి మూర్ఖులుగా నడుచుకోక ఘనమైన యెహోవా పేరు విని యెరూషలేముకు గుంపులుగా వస్తారు. ఆ రోజుల్లో యూదావారు, ఇశ్రాయేలువారు కలిసి ఉత్తర దేశము నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు. నిన్ను నా కొడుకుగా చేసుకుని ఏ జనానికే లేనంత సుందరమైన దేశాన్ని నీకు వారసత్వంగా ఇవ్వాలని కోరుకున్నాను. నువ్వు నా తండ్రి అని పిలుస్తూ నా వెంట రావాలని కోరుకున్నాను. అయినా స్త్రీ తన భర్త పట్ల అపనమ్మకం చూపినట్టు ఇశ్రాయేలు ప్రజలారా, నిజంగా మీరు నా పట్ల అపనమ్మకస్తులయ్యారు. ఇదే యెహోవా వాక్కు. వినండి, చెట్లు లేని ఉన్నత స్థలాల్లో ఒక స్వరం వినబడుతున్నది. వినండి, దుర్మార్గులైన ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవాను మరచిపోయినందుకు రోదనలు విజ్ఞాపనలు చేస్తున్నారు. ద్రోహులైన ప్రజలారా, తిరిగి రండి, మీ అవిశ్వాసాన్ని నేను బాగుచేస్తాను. మా దేవుడు యెహోవా నీవే, నీ దగ్గరికే మేము వస్తున్నాం అనే ఈ మాటలన్నీ అబద్ధాలు. నిజంగా కొండల మీద జరిగేదంతా మోసం, పర్వతాల మీద చేసిన తంతులన్నీ నిష్ప్రయోజనం. నిజంగా మా దేవుడైన యెహోవా వలన మాత్రమే ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. మా బాల్యం నుండి మా పూర్వీకుల కష్టార్జితానంతా అసహ్యమైన విగ్రహాలు మింగివేశాయి. వారి గొర్రెల్ని, పశువులను, కొడుకులను, కూతుళ్ళను మింగేస్తూ ఉన్నాయి. మన దేవుడైన యెహోవా మాట వినకుండా మనము, మన పూర్వీకులు బాల్యం నుండి ఈ రోజు వరకు ఆయనకు విరోధంగా పాపం చేశాం. కాబట్టి రండి, సిగ్గుతో సాష్టాంగపడదాం. మనం కనబడకుండా మన అవమానం మనలను కప్పివేస్తుంది గాక.